ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 8వ అధ్యాయం శ్లోకం సంఖ్య 26. జన్మైశ్వర్యశ్రుతశ్రీభిర్ ఏధమానమదః పుమాన్ నైవార్హత్యభిదాతుం వై త్వాం అకించన గోచరం. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణకృపామూర్తి ఎస్ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారి ద్వారా ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: హే ప్రభు, అకించనులైన వారిచే నీవు సులభముగా పొందబడువాడవు. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, దేహ సౌందర్యములను వృద్ధి కావించుకున యత్నించు భౌతిక పురోగతి మార్గమున చనువాడు మనఃపూర్వకముగా నీ దరి చేరలేడు. భాష్యం: భౌతికముగా పురోగతి నొందుట ఎనగా ఉన్నత కులమున జన్మించి అధిక ధనమును, విద్యను, ఆకర్షణీయమైన దేహ సౌందర్యమును కలిగియుండుట అని భావం. భౌతిక భావనాపరులైన వారందరూ ఈ భౌతిక సంపదలను పొందవలననియే ఉవ్విళ్ళూరుచుందురు. వాటిని పొందుటయే నాగరికత యొక్క పురోగతిగా భావింపబడును. కాని ఫలితమేమనగా, ఇట్టి భౌతిక సంపత్తులను పొందుట ద్వారా మనుషుడు మదించిన వాడై కృత్రిమముగా గర్వితుడగును. తత్ఫలితముగా అట్టి గర్వితుడైన మనుషుడు గోవింద, కృష్ణ అనుచు మనఃపూర్వకముగా పవిత్ర నామములను కీర్తింపజాలడు. శ్రీకృష్ణుని పవిత్ర నామమును ఒక్కమారు ఉచ్చరించినంత మాత్రమునే పాపి అయిన వాడు అనంత పాపరాశి నుండి ముక్తుడు కాగలడని శాస్త్రములు తెలుపుచున్నవి. భగవానుని పవిత్ర నామమును ఉచ్చరించుట ఎందుగల శక్తి ఇదియే. ఈ వాక్యమునందు ఎట్టి అతిశయోక్తి లేదు. ఆ దేవదేవుని నామమందే అంతటి మహత్తు కలదు. కాని అట్టి కీర్తనమందు కొన్ని గుణభేదములు కూడా కలవు. అట్టి భేదము అన్నది మనోభావంపై ఆధారపడి ఉండును. నిస్సహాయుడైన మనుషుడు పవిత్రమైన భగవన్ నామమును అర్ద్రతతో పలుకగలడు. కాని భౌతిక సుఖమునందు నిలిచి అదే పవిత్ర నామమును ఉచ్చరించువాడు శ్రద్ధావంతుడు కాకపోవచ్చును. ధన సంపత్తులతో గర్వితుడైన మనుషుడు పవిత్రమైన భగవన్ నామమును సందర్భానుసారము కొన్ని మార్లు ఉచ్చరించినను ఆ నామోచ్చారణను మనఃపూర్వకముగా కావింపలేడు. కనుకనే ఉన్నతకుల జన్మము, అధిక ధన సంపత్తులు, అధిక విద్య, ఆకర్షణీయ సౌందర్యములనివి భౌతిక పురోగతి అంశములు ఆధ్యాత్మిక పురోగతి మార్గమున అయోగ్యతలే కాగలవు. జ్వరము అనునది అనారోగ్య దేహపు బాహ్య లక్షణమైనట్లు భౌతిక దేహము శుద్ధాత్మ యొక్క బాహ్య లక్షణమై ఉన్నది. భౌతిక దేహము శుద్ధాత్మ యొక్క బాహ్య లక్షణమై ఉన్నది. జ్వర ఉష్ణోగ్రతను తగ్గింపవలనే గాని తప్పుడు వైద్యము ద్వారా వృద్ధి కావింపరాదు. ఆధ్యాత్మికముగా పురోగతి నొందిన వారు నిరుపేదలైనట్లుగా కొన్ని మార్లు గోచరించుచుండును. అది ఎన్నడూ నిరుత్సాహకరము కాదు. పైగా జ్వర ఉష్ణోగ్రత తగ్గుముఖము పట్టుట శుభసూచికమైనట్లు అట్టి పేదరికము ఆధ్యాత్మిక పురోగతికి శుభసూచికమే కాగలదు. జీవిత లక్ష్య విషయమున మనుజుని మరింతగా భ్రాంతికి గురిచేయు భౌతిక మదమును క్రమముగా తగ్గించుకొనుటయే జీవన ధర్మము కావలను. భ్రాంతిమయులైన మనుజులు భగవద్ధామమున ప్రవేశించుటకు అనర్హులై ఉన్నారు.
స్వామి నమస్తే సారస్వతి.
ಶಿಷ್ಯನಿವಾದ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶದ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರವಭಕ್ತರು ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ఇక్కడ కుంతి మహారాణి ప్రార్థనలు ఇవి చాలా ముఖ్యమైన. కుంతి మహారాణి ప్రార్థనలు ప్రతి ఒక్క శ్లోకం కూడా ఎంతో ముఖ్యమైన సందేశాన్ని మనం ఆచరించదగింది. మన నిత్య జీవితంలో ఇవి మనందరికీ కూడా ఎదురయ్యే సంఘటనల గురించి కుంతి మహారాణి ప్రార్థిస్తూ ఉంది. ఈ శ్లోకంలో ఏమని ప్రార్థిస్తూ ఉందంటే, ఎవరు నిన్ను అర్థం చేసుకోగలరు అని అంటే, ఎవరైతే అకించనులైన వారిచే నీవు సులభంగా పొందబడదు పడివాడవు. అంటే అకించనులు అంటే ఎటువంటి భౌతికమైన కోరిక లేనివాడు అని అర్థం. ఇక్కడ భౌతికమైన కోరికలు ఏమేమిటి? ముఖ్యంగా భౌతికమైన కోరికలు, అన్నిటికంటే మూలమైన కోరికలు, భౌతికమైన కోరికలు అంటే ఇక్కడ ఉన్నాయి. ఉన్నత జన్మము, పూర్తి ఐశ్వర్యం కావాలని, విద్యావంతుడవ్వాలని, అంటే ఎంఏ పిహెచ్డి లేదా దేహం అందరికంటే గొప్ప, అందగత్తిగా ఉండాలని, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లేదా మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్, ఇది కోరుకునేది. ఇంకా ఉన్నత జన్మం అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం లేదా క్షత్రియుల కుటుంబంలో పుట్టడం, నేను క్షత్రియుణ్ణి, నేను బ్రాహ్మణుని అని చెప్పుకుంటానికి, ఇది దేహ సౌందర్యం. ఇవన్నీ కూడా భౌతికమైన కోరికలే. ఇవన్నీ కూడా భౌతికమైన ఉపాధులు. ఏవి? నేను ధనవంతుణ్ణి లేదా సౌందర్యవంతురాలని లేదా నేను అందమైన వాణ్ణి, బలవంతుణ్ణి లేదా ఉన్నతమైన కుటుంబంలో పుట్టానని. ఏమిటి? జీవేర స్వరూపమై కృష్ణేర నిత్యదాస్. జీవి యొక్క స్వరూపం ఏమిటి? కృష్ణుడి యొక్క నిత్యదాసుడిగా ఉండడం. ఇవన్నీ ఏమిటి? మరి బాహ్య దేహం, దేహానికి ఉన్న ఉపాధులు, పేర్లు. దేహానికి సంఘంలో అనేక మంది అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారన్నమాట. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు, బాహ్య దేహం ఏ విధంగా అంటే, ఒక మనిషికి జ్వరం ఏ విధంగా వస్తే అనారోగ్యం పాలవుతాడు, ఆ విధంగా ఒక ఆత్మకి బహిరంగంగా ఉండే ఈ దేహం అంటే భౌతిక దేహం అనేది ఒక పెద్ద జ్వరం లాంటిది అన్నమాట. ఈ రోజుల్లో చాలా సంస్థలు ఏం చేస్తూ ఉంటాయి, మీరు ఏదైనా చేయండి, బాగా ధనం సంపాదించండి, ఎక్కువ సంపాదించండి, ఇంకా మాకు డొనేషన్ ఇవ్వండి. ఇక్కడ మనం అది చెప్పట్లేదు. మీకు ఉన్న దాంట్లో భగవంతుడికి సేవ చేయండి. ఇక్కడ కుంతి మహారాణి అదే ప్రార్థిస్తుంది. ఎంత తక్కువ ధనం ఉంటే అంత మంచిది, నిన్ను ప్రార్థించడానికి మంచి అవకాశం. ఎక్కువ ధనం ఉంటే ఏమవుతుంది? మదం, అహంకారం పెరిగిపోతుంది. నేనేంటి, నాకు మంచి అందం ఉంది, ధనం ఉంది, గొప్ప కుటుంబంలో పుట్టాను, ఇంకా నాకేమి తిరుగులేదు అని భగవంతుడి గురించి ఆలోచన చేసే అవకాశం అనేది లభించదు. ఈ జీవస్య తత్వ జిజ్ఞాస, జీవుడికి ఉండే నిజమైన తత్వ జిజ్ఞాస పూర్తిగా కోల్పోతారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, ఈ ధనం తక్కువగా మనం ఏం చెప్తున్నామంటే, ధనం విపరీతంగా సంపాదించమని చెప్పడం లేదు అందరికీ. శుద్ధమైన భక్తి నేర్పించే వాళ్ళు ఎవరైనా ధనం సంపాదించి విపరీతంగా ధనం మందిరానికి ఇవ్వమనో లేదా మన సంస్థకి ఇవ్వమని ఎవరు చెప్పరు. నీకు ఎంత కావాలో అంత సంపాదించు. ఏది? జీవనం గడపడానికి. ఏ విధంగా జీవనం గడపాలి? కృష్ణ చైతన్యంతో కూడిన జీవం, న్యాయబద్ధమైన జీవం ఏముంది? అందరూ గడుపుతారు. న్యాయబద్ధమైన జీవనం గడపడం వల్ల పుణ్యం వస్తుందేమో, కానీ కృష్ణ చైతన్యం రాదు, తిరిగి వైకుంఠం వెళ్ళలేము. అటువంటి జీవనం గడపడానికి ఎంత ధనం అయితే అవసరమో, ఎంత అంటే సదుపాయాలు అవసరమో, వాటిని సమకూర్చుకోవాలి. కానీ మన భక్తులే చాలా మంది, దీక్ష తీసుకున్న భక్తులు కూడాను ఏం చేస్తుంటారు, దీన్ని విస్మరిస్తారు. ఇది ఏంటి? శరణాగతి యొక్క ఒక లక్షణం, అనుకూల్యస్య సంకల్ప. అంటే అనుకూల్యమైన దాన్ని మనం చేయాలి భక్తికి. కానీ మనం ఏం చేస్తాం, పెద్ద ఉద్యోగం, ఇంకా పెద్ద ఉద్యోగం, ఇంకా ఎక్కువ ధనం, ఇంట్లో సదుపాయాలు, దానివల్ల మనం నామం కానీ భగవంతుడి సేవ కానీ ఎక్కువగా చేయగలుగుతున్నామా? తగ్గిపోతూ ఉంటుంది. భగవంతుడి సేవ నేరుగా చేసే సేవ తగ్గిపోతుంది. మహా అంటే వాడు ఎక్కువ ధనం సంపాదించి ఇంకొంచెం ఎక్కువ ధనం భగవంతుడి సేవకి ఇవ్వచ్చు. ఇంకా చాలామంది అంటే మన సంప్రదాయంలో, బ్రహ్మమధ్వ గౌడీ సంప్రదాయంలో కూడా, అన్ని సంప్రదాయాల్లో కూడాను ఏమని చెప్తుంటారంటే, ముఖ్యంగా మన దాంట్లో ఏంటి, మేము భగవంతుడికి మేము పెద్ద ఇళ్ళు కడతాం, భక్తుల్ని ఆహ్వానించి అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని. కానీ భక్తుల్ని ఆహ్వానించి కార్యక్రమాలు ఏర్పాటు చేసేది సంవత్సరంలో ఒక రోజు, రెండు రోజులు. దానికి అంత పెద్ద ఇళ్ళు ఎందుకు? ఇంకా దానికి దాన్ని బాగోగులు చూసుకోవడానికి ప్రతిరోజు దాన్ని తుడవడం, దాని మెయింటెనెన్స్ ఖర్చు, ఈ విధంగా ఖర్చు ఎక్కువ పెంచుకోవాలి. దానికి ఏం చేస్తారు వాళ్ళు? గాడిదలాగా పనిచేస్తారు మళ్ళీ దాన్ని చూసుకోవడానికి. లేదా ఒక పెద్ద కారు కొంటారు, మెర్సిడెస్ బెంజ్, ఇంకేదో ఇంకేదో, ఏమిటి భక్తులను తిప్పుదామని. కానీ భక్తులు ఎన్ని రోజులు తిరుగుతారు దాంట్లో? సంవత్సరంలో 2 రోజులు వస్తారు భక్తులు, మిగతా అన్ని రోజులు వీళ్ళ ఆనందం కోసమే కారు. పేరేమో భక్తుల కోసం, భగవంతుడి కోసం, కానీ ఆనందించేది మనం. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది? ఇది అనుకూలం కాదు, భక్తికి ప్రతికూలం. అంటే మనకి తెలియకుండా మనం ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నాం, భక్తి చేస్తున్నాం అని అనుకుంటాం. ఇంకా అభక్తుల సంగతి చెప్పనవసరం లేదు, వాళ్ళు పూర్తిగా మదంతో, దంభం దర్పంతో ఉంటారు. ఎప్పుడైతే ధనం, ఐశ్వర్యం, అందం, విద్య అనేది ఉంటుందో, చాలామంది విద్య పెరిగితే ఏమవుతుంది? చాలామంది నేను PhD, నేను డాక్టర్, భగవంతుడే లేడు, ఏడి ఉంటే చూపించండి, మూర్ఖుడు, ఎందుకు పనికిరాని వాడు చూపించండి అంటే, వాడు మనకి అటువంటి డాక్టరు ఏదో అంటే PhD చేసిన ఒక PhD హోల్డర్ పట్టభద్రుడు మనకి కరెంటు ఉందన్నాడు. ఎలక్ట్రాన్ చూపించగలడా? చూపించలేడు. ఎలక్ట్రాన్ ఉంటుంది. కరెంట్ అంటే ఏమిటి? విద్యుత్ అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం. ఆ ఎలక్ట్రాన్ల్ని మనం చూపించగలడా? చూపించలేడు. అటువంటిది ఇక్కడ భౌతికమైన పదార్థమే నాకు చూపించలేకపోతున్నా నేను అడిగితే, మరి నీకు భగవంతుడు ఎలా కనపడతాడు, ఎలా కనిపిస్తాడు భగవంతుడు ఏమైనా నీ సేవకుడా? అది ఏమిటంటే, నాకు విద్య ఉంది అనే మదం, నాకు విద్య ఉంది, నాకు అన్నీ తెలుసు అనే మదం. కానీ ఆ విద్య ఎటువంటి, ఈ ఆధ్యాత్మిక విద్య భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అనేది లేకపోతే వాడు పశువుతో సమానం. ఎంత విద్య ఉన్నా కానీ, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా అవ్వచ్చు, మనకి ఈ అవగాహన కానీ లేకపోతే మనం వాళ్ళని కీర్తిస్తూ ఉంటాం, మనం కూడా ధనం లేదా ఐశ్వర్యం లేదా విద్య కోసం పరితపిస్తూ ఉంటాం. అలా చేస్తే భక్తి రాదు. మరి ఎలా అర్థమవుతుంది భక్తి? భగవంతుడిని ఎలా అర్థం చేసుకోగలం? తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అంటే చాలా వినయ విధేయతలతో ఎవరైతే దాని తత్వాన్ని దర్శించిన ఆధ్యాత్మిక గురువులు ఉంటారో, శుద్ధ భక్తులు ఉంటారో, వారిని సేవించి వారిని ప్రశ్నించడం ద్వారా తెలుస్తుంది. అంతేగాని PhD చేయడం వలన, ఇంకేదో చేయడం వలన వాడు ఏమి తెలివైన వాడు అవిపోడు, వాడు ఇంకా మూర్ఖుడవుతాడు, ఇంకా అధపాతాళ్ళ కనుక వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఎందుకంటే భగవంతుడిని కూడా నిందిస్తాడు, భగవంతుడి భక్తుల్ని కూడా నిందిస్తాడు, అదనమాట. ఎందుకంటే అందువలన మనం ఎప్పుడు కూడాను భక్తులు, ముఖ్యంగా ఎవరైతే భక్తి చేయడం మొదలు పెట్టారో సాధన, వాళ్ళు ఏం దేనికి పరితపించాలి? ధనం ఎక్కువ కావాలి, ధనం ఎక్కువ కావాలని పరితపించకూడదు. ఇంకా ఎక్కువ సేవ ఎలా చేయాలి, ఎలా చేయాలని పరితపించాలి. ఎలా కృష్ణుని అర్థం చేసుకోవాలి, భక్తులకి ఇంకా నేను ఎలా సేవ చేయగలను, వాళ్ళని ఏ విధంగా సంతృష్టిగా ఉంచగలను అనేది ఆలోచించాలి. అంతేగాని మనకి ధనం, ఐశ్వర్యం, ఆ పేరు, అంటే నేను భీమవరంలో గొప్పవాడిగా ఉండాలి, ప్రతి ఒక్కడు అదే ఆలోచన. వాడు ఏమనుకుంటాడు? వాడు భీమవరానికి మున్సిపల్ కమిషనర్ కాకపోయినా ధనం వాడి దగ్గర ఎక్కువ ఉంటే నేనే ఇది ఈ భీమవరానికి రాజుని అనుకుంటాడు. చూడండి, వాడు కాదు నిజానికి. ఏమైనా చేయాలంటే భీమవరంలో కమిషనర్ చేయాలి, కానీ ధనం ఎక్కువ ఉండడం వల్ల నేనే అనుకుంటున్నాడు. వాడు ఏమైనా చేయాలంటే చేయగలడా? చేయలేడు. కానీ ధనం ఎక్కువ ఉంది కాబట్టి ఇదే మిథ్య అహంకారం, నేనే గొప్పవాడిని, నేనే రాజుని, అందంగా ఉన్న అమ్మాయి ఏమనుకుంటుంది, నేనే ఈ భీమవరానికో లేదా ఈ ఆంధ్రప్రదేశ్కో లేదా భారతదేశానికి, ప్రపంచానికి రాణిని, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీలు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ వేశ్యలు, కానీ గర్వపడుతున్నారు. వేశ్యలు ఎప్పుడు కూడా సంఘంలో బహిరంగంగా వచ్చి గర్వంగా నవ్వుతూ ఎప్పుడు వచ్చి అందరి ముందల నిలబడరు. వేశ్యలు ఉండే ప్రదేశం వేరుగా ఉంటుంది వైదిక సంస్కృతిలో. కానీ ఈరోజు ఏమవుతుంది? పూర్తిగా భిన్నం. ఏదైతే ఎవరైతే అర్హులు కాదో వాళ్లే అర్హులుగా పరిగణించబడుతున్నారు. ఏది గౌరవానికి, హోదాకి. నిజంగా గౌరవానికి, హోదాకి, పేరు ప్రఖ్యాతులకి అర్హులు ఎవరు? ఎవరైతే భగవద్భక్తులు, శుద్ధ భక్తులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు, వాళ్లే అర్హులు. మిగతా వాళ్ళందరూ అర్హులు కాదు. కానీ వాళ్ళని మనకి ఆదర్శంగా తీసుకొని అటువైపు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఎంతో మంది అమ్మాయిలు సినిమాలోకి వెళ్ళాలని, సినిమాల్లో వెళ్ళడం అంటే ఏమిటి? వేసి అవ్వడం. ఎందుకంటే ఏమి లేదు, తన యొక్క అందం ద్వారా అందాన్ని ఆ విధంగా అమ్ముకుంటున్నారు అంతే. ఇంకా ఎవరైతే పురుషులు బాగా ధనం సంపాదించి గర్వించడం, అప్పుడు ఏమైనా ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం అవుతుందో ఏం అర్థం కాదు, మదం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా అనేక రకాల ఈ విధంగా అంటే ఈ విధంగా చేయడం వలన ఇంద్రియ లెక్కలేని అంటే అంతులేని అదుపులేని ఇంద్రియ భోగం వలన అనేక రోగాలు. ఇదంతా ఎలా సంభవిస్తుందంటే ఎవరికైతే ఎక్కువ ఐశ్వర్యం ధనం ఉంటుందో దీనివలన వాళ్ళు విపరీతమైన కర్మలు చేస్తూ ఉంటారు. అందుకే చూడండి, ఇంకా తెలుగులో ఒక సామెత కూడా ఉంది ఏంటంటే పండిత పుత్ర పరమసుంట అని. ఎవరైతే పండిత పుత్రులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తుంటారు, నేనేంటి నాకు తిరుగులేదు, మా నాన్న పెద్ద మేనేజరు లేదా పెద్ద పండితుడు పెద్ద ధనికుడు అని గర్వపడుతూ ఉంటారు. అందువలన వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, గారాభంగా చూస్తూ ఉంటారు పిల్లల్ని. అలా చూడకూడదు, వాళ్ళకు కూడా భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఇస్తూ ఉండాలి, శిక్షణ ఇస్తూ ఉండాలి. మొదట ఆ తండ్రి గర్వించకూడదు, అక్కడే సమస్య. తండ్రి గర్విస్తే పిల్లోడికి గర్వం, అందరికీ గర్వం. ఇంకా అది ఒక పరంపరగా కొనసాగుతుంది. ఎప్పటివరకు అయితే ధనం ఉంటుందో, ధనం పోయినాక తిరిగి వాళ్ళు మళ్ళీ సాధారణంగా పోతారు అన్నమాట. అది కాబట్టి ధనం ఉంది, ధనం కావాలి, ధనం చూసి గర్వించడం, ధనం కావాలని పరితపించడం అనేది భక్తులకి మంచిది కాదు, అది అనుకూలమైన పరిస్థితి కాదు భక్తి చేయడానికి. కాబట్టి ఎవరైతే సాధన చేస్తూ ఉన్న భక్తులు ఉంటారో వాళ్ళు ధనం కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో పక్కింట్లో వాడికి మంచి కారు ఉంది లేదా మంచి భార్య ఉంది, చాలా మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు చాలా ఎక్కువ, మనం కూడా మన పిల్లలు కూడా ఎక్కువ చదివించాలి, దానివల్ల ఏమవుతున్నారు, ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతూ ఉంటారు సంఘంలో. ఏం జరుగుతున్నాయి, ఈ భౌతికమైన విద్య ఎక్కువ చదవడం వలన తల్లిదండ్రులంటే గౌరవం లేదు, అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. భౌతిక విద్య అంటే ఏమిటి, ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిపి చదివించడం, అక్రమ సంబంధాలు పెరిగిపోతూ ఉంటాయి, పెళ్లికి ముందలే గర్భవతులు అవుతున్నారు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, ఇంకా సంఘంలో అనేకమైన అరాచకాలు మొదలవుతున్నాయి. నిజానికి విద్య వలన ఏమవ్వాలి, విద్య వలన వాళ్ళు మంచివాళ్ళు అవ్వాలి, మంచి లక్షణాలు రావాలి వాళ్ళు. మరి ఇప్పుడున్న విద్య వలన మంచి లక్షణాలు వస్తున్నాయా, లేవు, తల్లిదండ్రులనే గౌరవించట్లేదు, అది విద్య. కాబట్టి ఆధ్యాత్మిక విద్య అనేది అవసరం. ఆధ్యాత్మిక విద్య లేకపోతే సంఘం ఈ విధంగానే భ్రష్టు పట్టిపోతుంది, ఎటువంటి మంచి లక్షణాలు ఎవరిలో కూడా రావు. అందువల్లనే ఈ ఆర్థిక పురోగతి అని ప్రదేశం కూడా పాటుపడుతుంది. ఈ ఆర్థిక పురోగతి అనే పాటుపడడంలో వాళ్ళు అంటే దేశంలోని ప్రజలు నీతిగా న్యాయంగా ఉన్నారా, అందరూ వ్యభిచారానికి లోనవుతున్నారా, మాదక ద్రవ్యాలకు లోనవుతున్నారా అనేది పట్టించుకోవట్లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్థిక అభివృద్ధి ఎక్కువ అవుతుంది కాబట్టి మాదక ద్రవ్యాలు ఎక్కువగా అమ్మొచ్చు, సారాయి విస్కీ వీటి మీద ఎక్కువ పన్ను వసూలు చేయొచ్చు కాబట్టి ఎక్కువగా అమ్ముదాం, ఇంకా డిస్కో తెక్కులు వీటి మీద కూడా ఎక్కువ పన్ను వేయొచ్చు, దాని మీద అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి, దాన్ని కూడా మనం అమలు చేద్దాం, ఎక్కువగా అనుమతిద్దాం, ఇది ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం చేస్తుంది. ఇంకా భగవంతుడు లేడు అనేవి చెప్పే మానసిక కల్పనికులు ఎవరైతే ఉన్నారో వాటిని ఈ యొక్క పుస్తకాల్లో చొప్పించడం, అవే చెప్పడం, డార్విన్ థియరీ ఇలాంటివన్నీ ఈ విధంగా ఉంది ఇప్పుడు అధునాతన ప్రపంచం, లేదా రాజకీయ నాయకులు ఈ విధంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా జనాల నుంచి ధనం లూటీ చేయడానికి ఎప్పుడూ పన్నాగాలు పన్నుతూ ఉంటారు, అంతకంటే ఇంకేం లేదు. ఏ విధంగా వాళ్ళకి స్విస్ బ్యాంకులో ధనం ఎక్కువ పెరగాలి లేదా బినామీ పేర్లతోటి సంపద పెరగాలి, ఇంతే. వాళ్ళ యొక్క గతి నరకమే, ఎందుకంటే పొద్దున్న లేస్తే వాడు ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా నాకు పేరు రావాలి, ప్రతిష్ట రావాలి, నాకు ధనం పెరగాలి, అంతే. కాబట్టి ఇవన్నీ కూడా భక్తికి అనుకూలమైనవి కావు, భక్తికి పూర్తిగా ప్రతికూలమైనవి. చాలా అరుదుగా ఉంటారు ధనం ఎక్కువ ఉన్నా కూడా భక్తి చేసేవాళ్ళు. ఉదాహరణకి బలి మహారాజు, ముల్లోకాలకు కూడా రాజు అయినా కూడాను వామనుడు వచ్చి అడగగానే మొత్తం ఇచ్చేశాడు. అలా అందరూ ఇవ్వరు, ఎక్కువగా మదమే అహంకారమే మిథ్యాహంకారం పెరుగుతుంది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై. శ్రీల ప్రభుపాదకి జై.